కిరీటం నెత్తి మీద పెట్టుకుని వేల చేతులతో వేలాది పాదాలతో వేలాది నేత్రాలతో అనేక ఆభరణాలతో నడుముకి వడ్డాణంతో కాళ్ళకి గజ్జలతో కాలికి మెట్టెలతో అమ్మవారు అపూర్వ లావణ్య సముద్రంలాగా ప్రత్యక్షమయ్యింది. సౌందర్య రాశి ప్రత్యక్షమయ్యింది. వెంటనే వింజపర్వతం భక్తి సరసలతో అమ్మ రక్షించని ఏడ్చాడు పాపం. సృష్టో యా సర్గరూప జగదవన విధోపాలిని యాచ రౌద్రీ సంహారే చాపియస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాతో తదను భగవతి వైఖరి వర్ణ రూప సాస్మద్వాచం ప్రసన్న విధి హరి దివిసారాధితాలంకరోతు. అమ్మా జగన్నాథ పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే రూపాలతో ఉండే నీకు నమస్కారం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నిరంతరం నీ పాదాలు పట్టుకునే ముగ్గురు త్రిమూర్తులయ్యారు. నీ శక్తులు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి పేర్లతో త్రిమూర్తులు పక్కకి చేరబట్టే వాళ్ళు ఏ పనులైనా చేయగలుగుతున్నారు. అఖిల అండకోటి బ్రహ్మాండ నాయకివి, అసలు అమ్మకున్నంత కరుణ ఎవరికి ఉండదంటారు. చూసావా నా పరిస్థితి, గొప్పగా ఉండేవాడిని, ఉన్నతత్వంతో ఉండేవాడిని, దురదృష్టవశాత్తు ఒక మహాత్ముడితో విరోధం తెచ్చుకుని లోక కంటకుండయ్యాను. దాంతో నా రూపము పోయింది, శక్తులు ఒడిగిపోయాయి, అప్రతిష్ట మిగిలింది. ఇంకా రేపటి నుంచి అందరూ వింజపర్వతం నీచుడు పాడైపోయాడు నాశనం అయిపోయాడు అంటారు. అసలే ఒక వ్యక్తి పాడైపోతే చంకలు కొట్టుకుని ఆనందించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు ఎక్కడన్నా చూడండి వాడు ఏడు పొందారు అదనమాట. అమ్మ అత్తగారు తిట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకు నా సాంగతి ఉందిలేండి. అలాగైతే నేను పాడేనందుకు కాదు, ప్రజల యొక్క చివాట్లు నాకు తగులుతాయి. ఆ బాగా అయ్యిందిరా, మీరు చితికిపోయాడురా అని ఏడుస్తారు. అదేంటో తెలియదండి మానవ లక్షణం. అసలు బాగా పైపిస్తే ఏడుస్తారు, పాడైపోతే ఎంత ఆనందం లోపల లోపలది. మరి దాకా బాగా కారులు తిరిగితేటరా, ఇప్పుడు రోడ్డు మీద పడ్డవరా అని పైకి అరపుగా లోపల లోపల చక్కలు పెట్టుకునే వాళ్ళు ఉంటారట లోకంలో. అదేంటో ఇది మానవ లక్షణం. రేపు నన్ను అందరూ అలా అంటుంటే నేను పెట్టుకోలేనమ్మా, వీడు గొప్పవాడు అనుకున్నావు చతికి పడిపోయాడు, వీడు పరువు పోయింది అంటారు అంటాను. ఈ పరువు తిరిగి రావాలి, ఏం చేస్తావో రక్షించు తల్లి ఇచ్చాడు ఆయన. అమ్మ కదా కరుణాస్వరూపుడు కదా, వెంటనే అక్కడ ప్రార్థనకి జాలి పడిపోయింది. నాయన ఏడవకరా, ఈ రోజు నుంచి నీ పేరు సర్వకాల సర్వావస్థలలో అందరూ తలుచుకునేలా చేస్తాను. ఇప్పుడు నువ్వు నా కోసం తపస్సు చేసిన ఈ ప్రాంతంలో రెండు రూపములతో ప్రత్యక్షం అవుతాను. ఒక రూపంతో వింధ్యాచల నివాసిని అనే పేరు ధరిస్తాను, అందరూ నిన్ను చూడడానికి వస్తారు. రోజు వింధ్యా సహస్రనామంలో విశ్వాధిక వేద విద్య వింధ్యాచల నివాసిని అని చదవకుండా ఉండదు. కాబట్టి నామతో అందరితో నామతో అన్నది చిన్న రూపంతో వింధ్యపర్వతం సాష్టాంగ పడిన చోట ఆవిడ ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఉందన్నమాట కాశీకి దగ్గరలో, అక్కడికి వెళ్ళి మీరు చూడండి తప్పక. కాశీ వెళ్ళినప్పుడు వెళ్ళి తీరాలి అక్కడికి. అమ్మవారు ఎంత అందంగా ఉంటుందో బుజ్జి రూపంతో, ఆవిడ వింధ్యాచల నివాసిని. లలితా సహస్రనామంలోనే కాకుండా ఆ తల్లి మనకి దేవి సప్తశతిలో కూడా దర్శనమిస్తుంది. అక్కడ కూడా అక్కడ ఏమంటుంది, తపస్తౌనా శగిష్యామి వింధ్యాచల నివాసిని. మళ్ళీ శుంభని శుంభులు పుడతారు, వాళ్ళని నేను చంపుతాను, చంపి వింధ్యాచల నివాసిని అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతారని దుర్గా సప్తశతిలో అంటుందమ్మ. రెండవ రూపం ఏమిటి, మీ దగ్గర కొండ గర్భంలో ఒక గుహలో ఒక దిలములో అష్టభుజాదేవి అనే పేరుతో ఉంటాను. అందరూ పాకి లోపలికి వచ్చి నన్ను దర్శనం చేసుకుంటారు. ఆ విధంగా మీ కొండ మీద పుణ్యాత్ములు భక్తులు అందరూ అడుగు పెడతారు, నిన్ను తలుచుకుంటారు, నీ కొండ మీద అడుగు పెడతారు. నీ కొండ మీద నా మీద పువ్వులు పెడితే నీ మీద కూడా పెట్టినట్టే. ఇప్పుడు నా జేబులో ఒక శివలింగం ఉందనుకుందాం, ఆ శివలింగాన్ని పూజించడానికి శివుడి మీద మీరు పువ్వేశారంటే నా జేబులో వేసినట్టే, నా జేబులో ఉన్న శివుడి మీద 100 రూపాయలు గట్టితో పెట్టారంటే నాకు ఇచ్చినట్టే అని చెప్ప. నాయన నీ కొండ గర్భములో ఉన్న నాణ్యత పువ్వులు పెడితే ఆ పువ్వులని నీ నెత్తి మీద పెట్టినట్టే, నీ శరీరం మీద పెట్టినట్టే, ఈ విధంగా నన్ను పూజించే వంటతో నిన్ను కూడా పూజిస్తారు ప్రజలు అని వరం ఇచ్చింది ఆవిడ. అమ్మ అనుగ్రహం అది గుర్తుపెట్టాడు. కష్టంతో పశ్చాత్తాపంతో పట్టుకుంటే నాకు ఈ ఘట్టం చదివినప్పుడల్లా ఆహా మానవుడికి ఎంత బలహీనత ఉందో కొండలకి అదే బలహీనత. సృష్టిలో ప్రతి ప్రాణి అంతే, అవసరం తగాదాలు తెచ్చుకుని భ్రష్టులు ఏడుస్తారు. కానీ ఆ తల్లి కరుణాస్వరూపిణి, ఎంత దుర్మార్గమైనా మళ్ళీ రక్షించమంటే కనికరిస్తుంది. తల్లికి తప్పు తెలియదండి ఎప్పుడు చూడండి. తల్లికి ఉన్నంత తండ్రికి రెండు పేదాకు ఉండదు. పగవాళ్ళకి కొంచెం కఠినత్వం ఉంటుంది, ఆడవాళ్ళకి అంత కాఠిన్యం ఎలా ఉంటుంది? తల్లి అన్నారు అందుకే, ఆడవాళ్ళని గౌరవిస్తే మానవుడు పొందిన శక్తి ఇంకెక్కడ పొందరని చెప్పారు. అందుకే ప్రతి స్త్రీని మాతృస్వరూపంగా పూజించమని చెప్పారు. అందుకే ఉపన్యాసాలు కూడా బహుశా మన పనిలో ఎక్కువ ఆడవాళ్ళు వస్తున్నారేమో. ఎక్కువ మందిలో 3/4 వాళ్ళు 1/4 వీళ్ళు ఉంటారు. ఒక విచిత్రం చెప్పమంటారా, చిత్తూరు తిరుపతి వంటి ఉపన్యాసాల్లో మాత్రం పురుషులు ఎక్కువ ఉంటారు. ప్రతి 2000 మందిలో 1500 మంది పురుషులు ఉంటే 500 మంది ఆడవాళ్ళు ఉంటారు. అక్కడ ఏది స్పెషాలిటీ? ఇక్కడ మాత్రం చక్కగా 4-5 మందికి తక్కువ కాకుండా ఆడవాళ్ళు కనపడుతుంటారు అంతా. మరి మహాలక్ష్మి పురం మంత్రపురి కనుక ఇది సందేహం లేకుండా మహాలక్ష్మి పురం తెలుసుకుని ఆఖరి రోజు మేము వెళ్ళేటప్పుడు ఈ విధంగా అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ వింశ్య పర్వతం కీర్తి పొందాడు. ఇంక ఇక్కడ అగస్త్య మహర్షి లోపాముద్రతో ముందుకు సాగిపోయాడు. దారి పొడుగుతో వెళ్ళాడు. బెంగ కదా, అమ్మవారికి దూరం అయిపోయాను, అయ్యవారికి దూరం అయిపోయాను, కాశీపురాన్ని విడిచిపెట్టానని వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాడు. అప్పుడు ఆయన చూచాడు ఒక పరమ పవిత్రమైన పట్టణం. ఆ పట్టణం దాటాక మీ ఊరు ఎవరైనా సరే అక్కడ అడుగు పెట్టాక లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చిందని కూడా శాస్త్రం. ఆవిడే కొల్హాపుర మహాలక్ష్మి. కొల్హాపురాన్ని సంస్కృతంలో కరవీరపురము అంటారు. అసలు కరవీరపురం అంటే అనమాట. ఎప్పుడో నారదుడు కూడా ప్రార్థించాడు, ఏడుకొండలో మహ మహిమలో, సప్తగిరుల మహిమలో, వెంకటాచల మహాత్మ్యంలో నారదుడు ఒక ప్రార్థన చేశాట. ఆ ప్రార్థనని తెలుగులో ఒకప్పుడు ఆత్రేయ ఒక గొప్ప పద్యంగా రాశాడు. మంచి కవులు ఉన్నారండి మనకి. కొంతమంది కవులు కవిత్వం వింటూ ఉంటే పూర్వకాలపు కవులు ఎంత గొప్ప వాళ్ళు, ఈనాడు కూడా ఉన్నారు. అభిభిక్షులు వాడిని ఏమి అడిగేది అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాస్తే ఎంత అందంగా ఉంది. ఈ కాలంలో కూడా మంచి కవులు చదువుకున్న పండితులు ఉన్నారు. ఆయన ఇంటి పేరు పోయి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఇప్పుడు కూడా సిరివెన్నెల సినిమా నేను చూడలేదు. ఆ పాటలు మాత్రం వింటూ ఉంటాను నేను. కొత్త సినిమాలు చూడటం తప్పు కనుక నాకు సినిమాలు అవకాశం లేదు. అద్భుతమైన పాటలు కొన్ని ఉంటాయన్నమాట. అంత బాగా రాయగలరు చక్కగా ఆయన. కొద్దిగా ఉందిగా సెప్టెంబర్ మర్చిపోయినా కూడా రాయగలరు. ఇలా రెండు పేర్లు కత్తిగా పదులు ఉండాలి. ఇది కవిత్వం అంటే అనమాట. ఎప్పుడు దురుసుకుపోయే కవిత్వం కాకుండా హాస్యమే ఉండాలి, చమత్కారం ఉండాలి, అందులో వినగానే ముందు కత్తుకుపోయే లక్షణం ఉండాలి. అలాగే పూర్వకాలపు కవుల్లో ఆత్రేయ ఒక పద్యం రాశాడు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యంలో 1959 అనమాట. ఈ శ్రీనివాసుడు ఏడు కొండల పైన కలియుగ దైవమై వెలయుగాక కరవీరపురమున వరలక్ష్మి అయి నిలిచి శ్రీదేవి జనుల రక్షించుగాక. అదన్నమాట, కరవీరపురమున వరలక్ష్మి అయి నిలిచి శ్రీదేవి జనులు రక్షించుగాక అనగానే అప్పటి నుంచి కరవీరపురంలో శ్రీదేవి వరలక్ష్మి అనే పేరుతో అక్కడ అందరిని జనుల్ని అనుగ్రహించింది. ఆ కరవీరపురానికి అగస్త్య మహర్షి లోపాముద్ర సమేతంగా అడుగుపెట్టాడు ఆయన. సంప్రాప్యాత మహాలక్ష్మి మునివర్య ప్రణామ్య చ మునివర్య ప్రణమ్య చ పుష్పానవాద్భిః ఇష్టాభిః ఇష్టవాన్ పృష్టమనసః. ఇష్టమైన వాక్కులతో, సంతోషపూరితమైన మనస్సుతో, వేద మంత్రాలతో అంటే శ్రీ సూక్తంతో అమ్మవారిని పూజించాడు, నమస్కరించి ప్రార్థించాడు అగస్త్యుడు. అమ్మవారికి ఇష్టమైనది వేదవాక్కు. ఆ వేదంలో ప్రధానమైనది లక్ష్మీదేవికి ఇష్టమైనది శ్రీ సూక్తం. అందులో అగ్నిహోత్రుణ్ణి, ఓ అగ్నిహోత్ర లక్ష్మీదేవిని మా కోసం నువ్వు అందించు, ప్రసన్నుడివికా అని ప్రార్థిస్తావు. అందులో అంతా ప్రార్థించేది అగ్నినే. ఎక్కడైనా మీరు చూడండి సూక్తాలన్నిట్లో అగ్నిహోత్రుడే. దుర్గా సూక్తం జాతవేదసే ఎత్తుకోడు జాతవేదసే అని అగ్నిహోత్రుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇందులో కూడా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ నా కొరకు ఆవహ ఆవహింప చేయదు గాక తెచ్చేదవు గాక. ఓ జాతవేద, ఓ అగ్నిహోత్ర, లక్ష్మీదేవిని మాట ఇమ్ము అని అంతరార్థం అన్నమాట. లక్ష్మీదేవిని మాకు ప్రసాదించు. ఎవరు ఇచ్చేవాడు? జాతవీయుడు, అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడే మనకి లక్ష్మి ఇవ్వాలి, అగ్నిహోత్రుడే సంపదలు ఇవ్వాలి, అగ్నిహోత్రుడే సమస్తము ఇవ్వాలి. ఓ అగ్నిహోత్రుడా, హిరణ్యవర్ణం బంగారపు రంగులో ఉండేది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎప్పుడు బంగారం ఎలా ఉందో అలా మెరిసిపోతుంది. హిరణ్యవర్ణం అంటే బంగారపు రంగులో ఉన్నటువంటి దానిని. హరిణి, హరి అంటే విష్ణువు, హరి యొక్క భార్య కనుక హరిణి. శివుడి పత్ని శివాని, భవుడి పత్ని భవాని, హరి పత్ని హరిణి. నీ పని చేరుతుంది. అంచేత విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిని బంగారపు రంగులో ఉన్నదానిని సువర్ణ రజత స్రజాం. సువర్ణం అంటే బంగారం. బంగారపు గొలుసులు వేసుకుంటుంది అమ్మ కూడా, మెడలో బంగారపు గొలుసులు వేసుకుంటుంది, నెక్లెస్లు. దాంతోపాటు కేవలం బంగారమే కాకుండా వెండి కూడా వేసుకుంటుంది. అందుకే సువర్ణ రజత సరక్ అంటే దండ, స్రజాం దండలు కలిగిన దానిని. అమ్మవారి మెడనుండా బంగారపు గొలుసులు ఉన్నాయి, వెండి గొలుసులు ఉన్నాయి. బంగారపు రంగులో ఉంటుంది విష్ణు పత్ని. చంద్రస్వరూపిణి, చంద్రుడి విందల వలె ఆహ్లాదంగానే ఉంటుంది. అటువంటి సువర్ణ స్వరూపిణిని లక్ష్మీదేవిని అగ్నిహోత్రుడు మనకి ఇవ్వాలని మనం అందులో ప్రార్థిస్తున్నాము. అందుకని శ్రీ సూక్తం అంటే అగ్నిస్వరూపము. అగ్ని అంటే బ్రహ్మస్వరూపము, అనగా పరబ్రహ్మ జ్ఞానము కలిగిన బ్రాహ్మణ రూపంలో ఉన్న సూక్తి అంతరార్థం. చివరికి వచ్చేసరికి శ్రీ సూక్తం అంటే బ్రహ్మజ్ఞానమును ప్రసాదించే బ్రాహ్మణ స్వరూపాన్ని తెలియచేసే అపూర్వ సూక్తమని వేదం చెబుతోంది. అటువంటి వేద మంత్రములతో అమ్మని సంతోష పెట్టాడు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి. రోజు మీరు శ్లోకం చదువుతున్నారు కదా, ఇది కాశీఖండంలోది, స్కాంద పురాణంలో అగస్త్యుడు చదివాడు. అది ఎవరు రాశారో తెలియకపోయినా చదువుతారు సహజంగా అంతమంది కూడా. ఇది అగస్త్య మహర్షి చేసిన స్తోత్రం అన్నమాట. ఇది స్కాంద పురాణంలో కాశీ మహిమలో ఉన్న గొప్ప స్తోత్రం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఇక్కడి నుంచి వరుసగా 9 శ్లోకములతో అగస్త్య మహర్షి అమ్మవారిని ప్రార్థించాడు. ఓ తల్లి, నీకు నమస్కారం చేస్తున్నాను. అమ్మవారికి కమలా అని పేరు, అందుకని కమలే అంటే సంబోధన. ఓ కమలా అని పేరు కలిగిన తల్లి నీకు నమస్కారం. నీ పేరు కమల, నీవు కమలాయతాక్షి, తామర పువ్వులవలె విశాలములైన కన్నులు కలిగిన దానివి. కమలం అని పేరు ఎందుకు వచ్చిందో కూడా మనకి మంత్రశాస్త్రం చెబుతున్నది. కమలు అంటే నీరు, నీరే నివాస స్థానముగా అందులోంచి పుట్టావు, నీటి నుండి పుట్టావు. ఇందులో ఒక చమత్కారం ఉంది. పూర్వం పాల సముద్రం చెలిగితే ఆ క్షీర సాగర జలముల నుండి పుట్టింది కనుక కమల అన్నారు. అది ఒక్క నమస్కారముతో లోపల ఉన్న మలమంతా శుద్ధి చేస్తుంది కనుక, కేవల నమస్కారముతో ఎంత పాపపుణ్యమైన శుద్ధి చేస్తుంది కనుక, కరుణ అనే జలముతో శుద్ధి చేస్తుంది కాబట్టి కమల అన్నారు. కమని అమ్మవారిని మనం ప్రార్థించగానే అమ్మ మన మీద తన చూపును ప్రసరిస్తుంది. మనం ఎదురు ఉండవని వాడిని ఇలా చూస్తాం కదా, అలాగే అమ్మ కూడా దండం పెట్టగానే మనల్ని చేసి అలా చూస్తుంది. చూడగానే ఆమె కంటి నుంచి ఒక పవిత్రమైన జలం వస్తుంది, అది కంటికి కనపడదు. ఒక కెమెరాలో నుంచి లైట్లోంచి కిరణములు వచ్చినట్టుగా, సూర్యుడి నుంచి కిరణములు ప్రసారమైనట్టుగా అమ్మ కళ్ళల్లోంచి కరుణ అనే ఒక కిరణ రసం అదృశ్య రూపంలో మన మీద పడుతుంది. ఆ రసంతో మనం పవిత్రులమవుతాం. అంటే అమ్మ మనల్ని కేవలం చూపులతో పవిత్రుల్ని చేస్తోంది. అలా చూపులతో పవిత్రుల్ని చేస్తోంది కనుక అమ్మని కమల. ఆయతము అంటే విశాలమైన, కమలాయత విశాలాక్షి అంటే తామర పువ్వు రేకుల వలె అమ్మవారి కళ్ళు విశాలముగా ఉంటాయి. అమ్మ పద్మపత్ర నేత్రి అన్నమాట. అటువంటి విశాల పత్ర నేత్రి అయిన నీకు నమస్కారం. ఎక్కడ నివసిస్తుంది అమ్మ లక్ష్మీదేవి? శ్రీ విష్ణు హృత్కమల వాసిని. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క హృదయమనే పద్మంలో ఉంటుంది. ఆయన హృదయమే ఒక పద్మం, ఈ పద్మంలో ఆ తల్లి ఉంటుంది. విశ్వమాత, ఓ విశ్వమాత అని సంబోధన అన్నమాట. ఇక్కడ అందరికీ తెల్లి ఆవిడ, మనందరినీ కన్నా తల్లులకు కూడా తల్లి అంటే అమ్మలగన్నయ్య అమ్మ. అటువంటి నీకు నమస్కారం. పూర్వకాలం పారసముద్రాన్ని దేవదానవులు చిరికారు, అప్పుడు పారసముద్రం నుంచి పుట్టింది, అందుకని క్షీరోరజ అన్నారు ఆవిడ సంబోధన కనుక క్షీరోరజే. క్షీరసాగరము నుండి పుట్టిన ఓ తల్లి కమల కోమల గర్భగౌరి, ఎంత అద్భుతమంటే అసలు ఆవిడ శరీరం ఎంత కోమలంగా ఉంటుందంటే, తామర పువ్వును ముట్టుకున్నారు ఎప్పుడని, తామర పువ్వు రేగి అలా ముట్టుకుంటే ఒక రకమైన శుతిమెత్తగా ఉంటుంది, అంత కోమలముగా ఉన్న ప్రదేశము నుంచి ఆవిర్భవించి గౌరవర్ణములో ఉండే తల్లి అంతరార్థం. అసలు అటువంటి నీకు నమస్కారం. లక్ష్మి అని సంబోధన, ఓ లక్ష్మి భక్తి శ్రద్ధలతో నమస్కరించే వారికి ఎప్పుడు అనుగ్రహమునిచ్చే నీకు నమస్కారం అని తదుపరి విధాలుగా ప్రార్థించారు ఆయన. అమ్మా నీకు నమస్కారం చేస్తే ఆరోగ్యం నుంచి వారి వేతనం మారిపోతుంది. ఇక్కడ ఒక శ్లోకం ఉందండి, ఎస్మిన్ వసే క్షణమహో పురుషే గజే స్వే స్త్రైణే తృణే సరసదేవకులే గృహేందేనే గొప్ప శ్లోకం అంతా కలిపి శ్రీనాథుడు ఒక అనువాదం చేసి కొసమెరుపోటు పెట్టాడు. అది చెప్పుకోవాలి ఇక్కడ. తల్లి నువ్వు కనుక ఎవరినైనా చూసావనుకో జాగ్రత్తగా వినాలి. అంత పూర్వం దాకా ఒక దరిద్రుడు ఉన్నాడు, నీ దగ్గరకు వచ్చాడు వాడు, రాగానే నువ్వు కంటి చివరి ఇలా చూసావు, పూర్తిగా కొరకలే ఆ విద్యార్థి నుంచి ఇలా చూసావు, దానికి కటాక్షము అని పేరు, కంటి కొనుకులతో చూచుట. అలా ఆ మాత్రం చూడగానే అంతవరకు వాడు దరిద్రుడు కాస్త ఒక్కసారి కోటీశుడు అయిపోయాడు. ఏనుగులు లేవు వాడికి, నడిచి వెళ్ళి పీనుగు వాడు, నడిచే పీనుగు, సంపద లేని వాడిని నడపీనుగు అంటారు కదా అటువంటి వాడు. కానీ నువ్వు చూడగానే వాడి ఇంటి నిండా ఏనుగులు వచ్చాయి, గుర్రాలు వచ్చాయి, రథాలు వచ్చాయి, ఇవన్నీ పెట్టుకోవడానికి కావలసిన భవంతులు వచ్చాయి, ఈ భవంతులన్నీ శుభ్రపరిచి లోపల వంటలు అవి చేయడానికి దాసదాసీ జనం వచ్చారు, వీళ్ళందరినీ పోషించడానికి కావలసిన ఈ అఫ్డీలు కూడా వచ్చేసి, కేవలం ఒక చూపుతో నువ్వు నిమిష మాత్రంలో కటిక దరిద్రుణ్ణి గుడ్డగా కట్టుకోవడానికి వీలు లేనంత దిగంబరంగా ఉన్నవాడి కోటీశ్వరుడు చేస్తున్నావు. ఇంకా నీకంటే గొప్ప అనుగ్రహించే తల్లి ఎవరు, కలుగుల రాణి ఎక్కడుంది, ఐశ్వర్య మాత ఎక్కడున్నది అని. నీవు కలవాడు, కలవాడు లేనివాడు, నీవు లేనివాడు శ్రీనాథుడి అనువాదంలో. అమ్మా ఉన్నవాడు ఉన్నవాడు అంటాం కదా సహజంగా లోకంలో అందరినీ, డబ్బు ఉన్నవాడిని ఏమంటావు, ఉన్నవాడు, కలవాడు, కలవాడి పాటలు సినిమాలు తీసాం అందుకే. కలవాడు అంటే ఎవరు, నీవు కలవాడు, కలవాడు నీవు ఉంటే అంటే లక్ష్మీదేవి ఉంటే అప్పుడు వాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు, లేనివాడు అంటే నీవు లేనివాడు, లక్ష్మి లేనివాడు అని అర్థం. అంచేత అమ్మా కమల మాత కమలాక్షి, నీవు కలవాడు, కలవాడు లేనివాడు, నీవు లేనివాడు అని చమత్కారం చేశాడు. అదేమిటో విచిత్రం, భక్తి శ్రద్ధలతో నిన్ను తెగ పొగుడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఎవరు ఒడ్డు బాబోయ్ అంటాడు వాడి దగ్గరికి వెళతాం, పుట్టి కిసులు కొట్టు పేరు ఉంటాడు, కట్ల కట్ల దాచేస్తాడు వాడి దగ్గర పోయి ఉంటాడు, చక్కగా దానం చేసి మంచి పనులు చేద్దామంటే వాడి దగ్గర ఉండవు, ఇదేమిటి పరీక్ష తల్లి అన్నాడు. అప్పుడు తల్లి నవ్వి, నాయన ఇవాళ ఒక్క జన్మ ఫలితం కదా నేను ఇచ్చేది, ఇప్పుడు నీకు కనపడుతోంది, కొన్ని కనపడవు, పూర్వజన్మలో ఎన్నో దానములు చేసి పుణ్యకార్యాలు చేసి పవిత్రుడైన వాడు ఈ జన్మలో ఆ పవిత్రత్వాన్ని సంపద రూపంలో పొందుతున్నాడు, ఆ సంపద పూర్వజన్మ పుణ్యమని తెలియక పిచ్చి మూర్ఖత్వంతో ఈ రోజును దాచుకుని దానం చేయడంలా, చేసిన పుణ్యానికి ఇప్పుడు సంపద అనుభవిస్తున్నాడుగా, ఇప్పుడు దానం చేయక వచ్చే జన్మలో దరిద్రుడే పోతాడు. అంతకంటే ఇది తెలిసిన జ్ఞాని ఇప్పుడున్న సంపదని ఇదిగో సత్కార్యాలకి ఖర్చు పెడతాడు, మహాత్ముల సంపదలు మంచి పనులకు ఉపయోగపడతాయి, పాపాత్ముల సంపదలు పాపకార్యాలకు ఉపయోగపడతాయి. నారద పురాణంలో రెండు గొప్ప శ్లోకాలు చెప్పాడండి ఇక్కడ మనకి, ఎలాగా అంటే పుణ్యాత్ముల సంపదలు పుణ్య కార్యక్రమాలకు ఉపయోగపడతాయి, కల్పవృక్ష ఫలాడ్యోపి దేవీరేవోపభుజ్యతే, కల్పవృక్షములకు పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళు దేవతలు మాత్రమే తింటారు, అలాగే పుణ్యాత్ముల సంపదలు పుణ్య కార్యక్రమములకి ఉపయోగపడతాయి, పిచుమంద ఫలాడ్యోపి కాకైరేవోపభుజ్యతే, అహో అసాధు సంపద అంటాడు. అసాధువుల సంపదలు నీచ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. అసతాముపభోగాయ దుర్జనానాం విభూతయః. ఒకడు దుర్మార్గుడు పాపకుశము సంపాదించాడు. ఆ దుర్మార్గుడి సంపద నీచపు పొరులకి ఉపయోగపడతాయి, నీచులకి ఉపయోగపడతాయి. దానికి ఉదాహరణ చెప్పారు, వేప చెట్టుకు పొరులు ఉంటాయి, కాకులే తింటాయి. వేప చెట్టు పొరులు కాకులే తింటాయి. పాపాత్ముల సంపదలు పాపపు కార్యాలకే వినియోగించి తాగడానికి, తందనాలు ఇవ్వడానికి, పక్వాన్ని పాడు చేయడానికి, పేకాటకి, వీటికి వాడతారు. అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయ కల్పవృక్ష ఫలాజ్యోతి దేవైరేవోపభుజ్యతే. ఇదో మహాత్ముల సంపదలు మంచి కార్యాలయ పురాణాలు చెప్పించడానికి, లేకపోతే దానదానాలకి సత్రాలకి వాటికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి కల్పవృక్షం పళ్ళు దేవతలే తింటారు. అందువల్ల నువ్వు కంగారు కల ఈ జన్మలో చేసిన పుణ్యం మరో జన్మలో కాపాడబడుతుంది. అలాగే ఈ జన్మలో కూడా ఎంత దరిద్రుడైనా ఇప్పుడు నువ్వు చేసిన శ్లోకాలు ఉన్నాయి, మాతర్ నమామి కమలయ కమలాయ దాచి వంటి శ్లోకాలు రచించావు కదా, ఈ శ్లోకములను ప్రతి శుక్రవారము మహాలక్ష్మి సన్నిధానములో 108 పర్యాయములు చదివితే కటిక దరిద్రుణ్ణి కూడా మహేశ్వర్య సంపన్నుణ్ణి కోటీశ్వరుణ్ణి చేస్తాను. ఇది నా మాట అంది ఆవిడ. ఇప్పుడు ఈ శ్లోకాలు మీరు రాసుకుని భక్తి శ్రద్ధలతో శుక్రవారం శుక్రవారం మీ మంత్రపిరిలో లక్ష్మీ సన్నిధానంలో చదువుకోండి. దానివల్ల వచ్చే ఫలితం పొంది తీరుతారు సందేహము లేకుండా. ఒక్కొక్క పురాణం వల్ల ఒక్కొక్క స్తోత్రం ఇలా బయటకు వచ్చి దానిని జనులు సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక. ఇక ఆ తర్వాత అమ్మవారు లోపాముద్రకేసి తిరిగింది. అమ్మా లోపాముద్ర, మీ ఆయనతో కలిసి కాశీ వదిలిపెట్టి వచ్చామని ఏం బాధపడవలసిన అవసరం లేదు. ఇక మీ జాతకం మారుతుంది. కాశీ ఎంత గొప్పదో అంత గొప్ప స్థానం తెలుగునాట ఒకటి ఉన్నది, అదే దక్షారామం. ఆ దక్షారామం వెళ్ళి భీమేశ్వరుణ్ణి సేవించండి. అక్కడ ఉండగా కుమారస్వామి దగ్గరికి పెడతారు, అప్పుడు కాశీ మహిమ వింటారు. ఇదంతా మీకు గొప్ప టెక్నికల్ అండి. కాశీ వదిలిపెట్టి అక్కడ లేకపోయినంత మాత్రం చేత మోక్షం లేదనే బెంగక్కర్లేదట. ఈ కాశీ మహిమ ఏ ఊళ్ళో వింటారో, కాశీ మహిమ ఎక్కడ వినబడుతుందో, ఎక్కడ చదవబడుతుందో, ఎక్కడ పారాయణ చేయబడుతుందో, కాశీ కాశీ అని ఎక్కడ అనబడుతుందో అదే కాశీ. కాశీ అంటే కేవలం ఆకాశీయే కదట. ఇప్పుడు ఇక్కడ 5 రోజుల పాటు నేను కాశీని చెబుతున్నాను, మీరు కాశీ అని తలుచుకుంటున్నారు. బ్యానర్ మీద కాశీ మహిమను ఉంది, వీళ్ళు ముగ్గురు పారాయణ చేస్తున్నారు. పదే పదే మీరు ఇంటికి వెళ్ళాక కాశీ మహిమ జరుగుతోంది మన ఊళ్ళో విందాంట అని చెప్పారు. సార్ మీ ఊరే కాశీ అయిపోయినట్టు అలా కాశీ గురించి తలుచుకోకుండా మూసీ నది గురించి తలుచుకుంటే అప్పుడు ఇది మూసి. అంటే ఏది కాసేవాడో ఏది మూసేవాడో మన చేతిలో ఉంది. ఇది అంత కాశీ అంటారు దీన్ని. మీ హృదయమే కాశీ అయిపోయి యోగం ఇది. కాబట్టి తల్లి కాశీ లేదు, కాశీకి దూరం అయ్యానని నీ భర్త బాధపడుతున్నాడే, బాధపడవలసిన అవసరంలా. కుమారస్వామి దగ్గరికి వెళ్ళి మీరు కాశీ మహిమ వింటారు. కుమారస్వామి మాత్రమే కాశీ మహిమను అంతో ఎంతో బాగా చెప్పగలడు. ఇంకా అంత బాగా ఈ సృష్టిలో ఎవరూ చెప్పలేరు. అందుకే దీనికి స్కంద పురాణం అని పేరు, స్కందుడు చెప్పాడు కనుక. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తారు, ఆయన పురాణం చెబుతాడు. అప్పుడు ఆ పురాణం విని మీరు మీ శరీరములను కాశీగా మార్చుకుంటారు. మీ వంకతో భవిష్యత్తులో ఈ పురాణం అందరూ వింటారు. పద్మాకర్ గారు 5 రోజులు మంత్రం వచ్చి చెబుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కాశీ వాళ్ళు అయిపోతారు. ఇక్కడున్న ప్రతి ప్రాణి కాశీయే. ఇంకా రాబోయేది మీరు ఇంటికి వెళ్ళాక మీ భార్యని కాశీ అని పిలవండి. ఆవిడ కూడా ఏం నాకేసి ఎలా చూస్తున్నావు అని కోపగించకుండా ఓహో కాశీ అని ఆవిడ పిలవాలి. మొగుడు కాశీ, భార్య కాశీ, అంతా కాశీ. ఇంకప్పుడు ఈ ఊళ్ళో ఒక్క రాకాశి కూడా ఉండదు, అంతా కాశీయే. అనగానే ఆవిడ ఆనందపడిపోయింది. అయితే ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు? దారిపూడి గోప క్షేత్రాలు చూడండి, ముందు శ్రీశైలం చూడండి. ఆ శ్రీశైలానికి వెళ్ళాక ఈ అగస్త్యుల వారు నీకు మంచి కాశీ మహిమ చెబుతాడు. అక్కడి నుంచి తెలుగునాట ఉన్న దక్షారామ భీమేశ్వరుణ్ణి చూడండి. అక్కడికి వెళ్ళాక కర్తవ్యమంతా మీకే తెలుస్తుంది. అమ్మా అని పలికి తన బొట్టు స్వయంగా పెట్టి నువ్వు ముత్తైదువుగానే ఉంటావు యావజ్జీవితం. మీ ఇద్దరు పక్క పక్కనే కలిసిమెలిసే ఉంటారు. శరీరం విడిచిపెట్టాక కూడా పైన నక్షత్రాలు అవుతారు అని ఆశీర్వదించింది. మహాలక్ష్మీదేవి ముత్తైదువ, పెద్ద ముత్తైదువ. ఆ తల్లి అనుగ్రహించిందండి. నిజంగా పెద్ద ముత్తైదువ అనే శబ్దాన్ని శ్రీనాథుడు ఎంత ఇంత బాగా రాస్తాడు. ఇంకా భవిష్యత్తులో మనం చెప్పుకుంటాం కదా. అందులో పెద్ద ముత్తైదు అని వాడాడు ఆవిడికి. ఈ పెద్ద ముత్తైదు అనే పదం వచ్చిందంటే నా హృదయం కరిగిపోతున్నాడు. ఆ తల్లి ఆ రూపంతో ఎన్నో పర్యాయాలు దర్శనమిచ్చింది. నా అదృష్టమో మరి ఏ ఆ తల్లి అనుగ్రహమో కానీ. పూర్వకాలంలో పిండని నాగేంద్రరావు అని ఆయనకి పెద్ద ముక్కేది అంటే చాలా ఇష్టం. మీకు బాగా తెలుసున్న వాళ్ళల్లో ఆయన కూడా సినిమా రచయితలు, ఆయన చాలా గొప్ప రచయిత. ఆయన లేకపోతే గుణసుందరి అనే కథ లేదు, ఆయన లేకపోతే మాయాబజార్ లేదు, మాయాబజార్ సినిమా పాటలు అన్ని ఆయనవి. పాతాళభైరు అయింది, జగదేకవీరుని కథ అయింది, కొండమ్మ కథ అయింది, అన్ని ఎన్ని గొప్ప గొప్ప కావ్యాలు లాంటి సినిమాలు రాసేటండి పుణ్యాత్ముడు. ఆయన రాసిన ఒక పాట చెబుతానండి మీకు, ఆయన అమ్మవారిని ఓ కల్పకమ్మ తల్లి పెద్ద అంటాడు ఆయన గుణసుందరి కథలో. ఓ కల్పకమ్మ తల్లి అన్నాడు ఆయన, ఓ కల్పవృక్షమా తల్లి, నిన్ను భక్తితో పూజించే వాళ్ళ కోరికలు తీర్చే కల్పవృక్షాలు గురువు, పెద్ద అని స్తోత్రం చేస్తుంది గుణసుందరి. అందులో అప్పుడు ఆవిడ హారతి ఇస్తూ ఉంటే హృదయం కరిగిపోకుండా ఉంటుందా, అమ్మవారిని అంత భక్తితో అంత హాయిగా స్తుతంతో ఉచ్చారిపిస్తుంది అనమాట. ఉపకార గుణాలయమై ఉన్నావు గదే మాత, ఉపకార గుణాలయమై ఉన్నావు గదే, అపరాధములన్నీ మరచి ఆదరించే, ఉపకార గుణాలయమై ఉన్నావు గదే, తెలివి లేని అహములతో తెలియరాని బాధలతో, తెలివి లేని అహములతో తెలియరాని బాధలతో, కలత జల్దు జీవులము కలత జల్దు జీవులము మేలు కొలిపి దీవింపగా, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత. ఏనాడో ఎత్తనో ఈ నాటక పరిసమాప్తి, ఏనాడో ఎత్తనో ఈ నాటక పరిసమాప్తి, జ్ఞానమొసగి దారి దూపి, జ్ఞానమొసగి దారి దూపి, దీనులము దీవింపగా, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే. ఎంత మధురమైన భావం, అసలు ఎంత వేదాంత రహస్యం. ఎప్పుడు ప్రారంభమయ్యిందో ఈ సృష్టి, ఎక్కడ సమాప్తం అవుతుంది, ఇది ఒక నాటకం. నాటకం ఆది అంతం ఎలా ఉందో తెలియదు మాకు. అమాయకులం, మాకు తెలివితేటలు లేవు. మూర్ఖులం, మా తెలివి తక్కువతనంతో ఏం చేస్తూ ఉంటామో తెలియదు. మాకు జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తే అమ్మ రక్షించకుండా ఉంటుందా? అందువల్ల అమ్మవారు అవ్యాజ కరుణామూర్తి గనక పెద్ద ముత్తైదువు గనక దీనించి నువ్వు ముత్తైదువుగా ఉంటావు, నువ్వు శాశ్వతంగా నక్షత్రంగా ఉంటావు, నిరంతరం నీ భార్యాభర్తలు దక్షారామంలో భీమేశ్వరుణ్ణి అక్కడున్న మాణిక్యాంబని సేవించి పూజించి వారే కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణగా భావించి కాశీ మహిమతో నీ శరీరాన్నే కాశీగా చేసుకుని శాశ్వతంగా నక్షత్రాలై మోక్షం పొందుదురుగాక. రాబోయే కాలంలో ఓ అగస్త్యుడా, నువ్వు వేదవ్యాసుడనే పేరుతో మళ్లీ పుడతావు. వ్యాసుడు కూడా పదవి, ఇప్పుడున్న వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు. రాబోయే యుగంలో మళ్లీ ప్రళయం అయిపోయాక సృష్టి ఏర్పడుతుంది కదా, అప్పుడు నువ్వు వ్యాసుడిగా పుట్టి మళ్లీ 18 పురాణాలు రాసి లోకానికి అందిస్తావు, భవిష్యత్ వ్యాసుడివి నువ్వు అని తీపించింది. అంటే ఇప్పుడు మనకి రాబోయే కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు, ఇప్పుడు సూర్య సావర్ణి మనువు అవుతాడు. ఇప్పుడు ప్రస్తుతం సావర్ణి అనే మనువు సూర్యుడు పుత్రుడు ఉన్నాడు ఆల్రెడీ ఆకాశంలో, ఆయన పాసు కూర్చుని ఉన్నాడు. ఆయనకి మెజారిటీ వచ్చింది కానీ ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు ప్రస్తుతానికి. ఇంకా రిజల్ట్ వచ్చేసాయి, ఉద్యోగం వచ్చింది, కానీ జాయిన్ అవ్వడానికి మాత్రం వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఆయన సూర్యుడికి ఛాయాదేవి రెండవ భార్య, ఛాయామాతాండ సంభూతుడైన మనువు సావర్ణి అంటారు ఆయన్ని. ఆయన అసలు పేరు సురధుడు. సురధుడునే ఒక రాజుగారు అన్నీ కోల్పోయి అమ్మవారిని పూజించాడు. అదే దుర్గా సప్తశతిలో దేవీ సప్తశతిలో సురధోన మరాజా భూత్ అంటాడే ఆయన అనమాట. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో ఇప్పుడు సూర్యుడికి ఛాయాదేవికి కొడుకై పుట్టి సూర్యలోకంలో ఉన్నాడు. రాబోయే కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవగానే అప్పుడు ఆయన మనువవుతాడు. అప్పుడు అగస్త్య మహర్షి వ్యాసుడిగా పుట్టి మళ్లీ 18 పురాణాలు మనకిస్తాడు. అప్పుడు అశ్వత్థామ అగస్త్య మహర్షిగా పుడతాడు. ఆ తర్వాత మళ్ళీ అశ్వత్థామ అగస్త్య మహర్షిగా పుట్టాడు. రాబోయే కాలంలో మళ్ళీ నెక్స్ట్ తరంలో ఆయన వ్యాసుడు అవుతాడు. ఇది ఒక పరంపర. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు ఈ అవతారాలు ఎత్తవలసిందే. ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా వ్యాసం అవుతాను గ్యారంటీగా. అప్పుడు మిమ్మల్ని అందరినీ వెంట పెట్టుకుని కాశీ తీసుకెళ్తాను. నన్ను మాత్రం కాశీ వెళ్ళాక శివుడు తట్టకుండా ముందే చూసుకుంటాను అంత జాగ్రత్తగా. ఏం భగవంతుడు కథలు చెప్పుకుంటుంటే మనకెందుకండి భయం? మనమే వ్యాసం అవుతాం. ఆ పరమాత్మ నమ్మాం గనక, విశ్వాసంతో పూజిస్తున్నాం గనక, భక్తితో కథలు చెప్పుకుంటున్నాం గనక మనం పాపాత్మని కావు. దేవా పాపిని అని పాడే జాతి కాదు మంది. బ్రహ్మాస్మేమి చెప్పుకునే పవిత్ర జాతి మనది. పగలు పాపము జరిగి రాత్రి కూడ వచ్చి ఇష్టం వచ్చినట్టు తిరుగుడి, ఇవన్నీ దరిద్రపు మాటలు. మనదంతా కూడా అత్యంత పవిత్రమైన అహం బ్రహ్మాస్మి శివోహం అనుకునే జాతి అన్నమాట. కాబట్టి మీరందరూ ఎప్పుడు భయపడకండి. మీలో ప్రతి వ్యక్తి లోపావతో లేక అరుంధతో లేక సాక్షాత్ అన్నపూర్ణమాతలో అవుతారు. ఈ వైపున వాళ్ళు కూడా అగస్త్యుడు లాంటి వాళ్ళు, కృష్ణుడు లాంటి వాళ్ళు, విశిష్టులు అవుతారు, ఈశ్వర స్వరూపులు అవుతారు. ఈ కథలు భక్తితో వింటే ఇలా దీవించింది అమ్మ. ఇంకా ఆనందంతో కేశాపురాన్ని విడిచిపెట్టారు. కరవీరపురాన్ని విడిచిపెట్టి ఆది దంపతుల్లాగా ఈ లోపాముద్ర అగస్త్యుడు కాలినడకన బయలుదేరారు. మహారాష్ట్రం నుంచి కరవీరపురం నుంచి ఈ మంత్రపురి వెళ్ళారు. భీమేశ్వర పురాణం అనే పేరుతోటి శ్రీనాథుడు చాలా గొప్ప పురాణం రాశాడు. ఆ భీమేశ్వర పురాణంలో మంత్రపురి గురించి ఉంటుంది. ఈ ఊరు గురించి ఆనాడే రాశారు. ఇక్కడ గౌతమేశ్వరుణ్ణి ఉటంకించాడు ఆయన. ఎంత పవిత్రమైందండి మీరు ఉంటున్నారు, మీకు తెలుసు అనుకోండి, మీకు తెలియదని కాదు కానీ మళ్ళీ మా చేదస్థం కొద్దీ మీ ఊరు వచ్చి మీ గురించి మీకు నేను చెబుతున్నాను. ఏదో సామెతుంది, భార్యాభర్తల దగ్గరికి వెళ్ళి మీ ఆవిడ మంచిదండి అన్న ట్వీట్ ఎవడు నిన్న కాకముందు వచ్చి వాళ్ళ ఆవిడ మంచిదో చెప్పో నేను చెప్పాలి. ఎప్పుడు లింగయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ మహాత్పురాలని నేను చెప్పాలా? ఎన్నాళ్ళు ఏంది వాళ్ళ పెళ్లి, ఎందో దగ్గరాడు పుట్టిందో పెళ్లి రోజు కూడా చూసుకుంటారు వాళ్ళు. కాబట్టి అంటే ఏంటంటే ఆ దంపతుల మీద అభిమానంతో ఆది దంపతులు అనిపించి మనం అలా పొగుడుతాం. శివుడి దగ్గరికి వెళ్ళి మీ ఆవిడ పార్వతి మహాత్మురాలు అయ్యా అని మనం పొగడం అంటే అక్కడ మన భక్తి తప్ప, అక్కడ అమ్మవారి మీద మనకున్న ప్రేమ అయితేనే ఆ అయ్యవారి మీద మనకున్న భక్తి వల్ల చేదస్థం కొద్దీ పొగడం తప్ప వాళ్ళిద్దరి గురించి మనం చెప్పాలా? ఆది దంపతులు వాళ్ళు వాగర్థాల్లాగా కలిసిపోయి ఉన్నవాళ్ళు. అయినప్పటికీ రాబోటి పౌరాణికులు ఇలాంటి పురాణ ప్రసిద్ధికి ఎక్కిన క్షేత్ర మహిమల గురించి చెబుతున్నప్పుడు పదే పదే అలా ప్రశంసిస్తూ ఉంటాం. తప్పదు, ప్రశంసించకపోతే దోషం కనుక. అందుకని ఈ మంత్రపురి అగస్త్యుడు లోపాముద్ర వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ మహాలక్ష్మిని కూడా పూజించారు. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. అక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళారు. అబ్బా, ఆ అరణ్యాలలో నల్లమల అడవులలో వాళ్ళు తిరుగుతున్నారట. మహానుభావుడు పొంగిపోయాడు అగస్త్య మహర్షి. లోపాముద్ర ఇక్కడ భద్రంగా ఉండాలి మనం. లోపాముద్ర ఎందుకు భద్రం అంటున్నానంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదు, ఎక్కడ పడితే అక్కడ చేదకూడదు. ఎందుకని? ఇక్కడున్న శ్రీశైలములో ఉన్న రాళ్ళన్నీ కూడా గండశిలల శంభులింగంబులిందు, గండశిలల శంభులింగంబులిందు సిద్ధమునులు ఇక్కడ ఉన్న చెంచువారలు. శ్రీశైలంలో కనపడే ప్రతి పాషాణం రాళ్ళన్నీ కూడా సిద్ధలింగములు, అన్ని లింగములే. అందుకని అక్కడికి నడిచి వెళ్ళాలి తప్పదు. కానీ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా శివలింగం మీద నడుస్తున్నాననే పవిత్ర భావంతో వెళ్ళాలి. అందుకే తొందరపడి అక్కడ ఎక్కడ పడితే అక్కడ చేదనం చేయకుండా ఒకవేళ చేదవలసి వస్తే, మహాత్మా ఈ సృష్టి అంతా నువ్వు, మేము నీ మీదే ఉంటున్నాం, స్నానము ఇక్కడే చేస్తాం, మలమూత్ర విసర్జన ఇక్కడే చేస్తాం, మా చీమిడి మొదలైనటువంటి వ్యర్థ పదార్థాలు విడవక తప్పదు, అయినా అనుగ్రహించని నమస్కరించి అప్పుడు మలమూత్ర విసర్జన ఈ చేదడము ఇవన్నీ చెయ్యాలి. కొండల మీద ఏడు కొండల మీద ఎక్కినప్పుడు కూడా అంతే. అవన్నీ సాలగ్రామాలు. వెంకటాచల మహాత్మ్యంలో అద్భుతంగా ఉంటుంది. స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యం దాని చాలా తేట తెలుగులో హైదరాబాద్ నుంచి దర్శనం అనే పత్రిక వస్తుంది కదా, ఆ పత్రికలో రాస్తున్నాను, మీరుంటే చదవండి. లేదా ఒకసారి ఇప్పుడు ఇలాగే ఓ 5 రోజులు 3 రోజులు దొరికినప్పుడు వెంకటాచల మహాత్మ్యం చెప్పేసుకుందాం. ఎందుకు చెప్తానంటే అక్కడ చెప్పారు కొండ మీద కడుగు పెడుతున్నప్పుడు అక్కడ ఉన్న రాళ్ళన్నీ సాలగ్రామములు, వాటి మీద నడిచేటప్పుడు అంత భక్తితో వెళ్ళాలి. ఇక్కడ శ్రీశైలం పెడితే సిద్ధలింగాలు భక్తితో పూజించాలి. అక్కడ చెంచువాళ్ళు ఉంటారు, బోయవాళ్ళు, అక్కడంతా ట్రైబల్ కదా. ఆ మొత్తం చెంచువాళ్ళు అంతా నిజానికి చెంచువాళ్ళు కింద నటిస్తున్నారు, మారు వేషంలో ఉన్న సిద్ధమునులు వాళ్ళంతా. ఆ మహాత్ముల్ని అందుకే భక్తితో గౌరవించాలి. అక్కడ ఆ మహిమనంతా ఇక వర్ణించాడండి, అందులో అడుగు పెడితే ఇక బయటికి రాలేము ఇప్పుడు. అందుకని మధ్యాహ్నం చెప్పుకుందాం ఇవాళ. శ్రీశైలంలో అడుగు పెట్టి అక్కడ నుంచి కథంతో గొప్ప మలుపు తిప్పేశాడు ఆయన కాశీ మహిమలో. ఆ అపూర్వ ఘట్టాన్ని ఇవాళ మధ్యాహ్నం మళ్ళీ మనం 3 గంటలకు ఇక్కడ చెప్పుకుందాం. ప్రస్తుతానికి సెలవు తీసుకుందాం. కాస్త మీరు సక్రమంగా ఎలాగో వస్తున్నారు, నిశ్శబ్దంతో ఉంటారు, వచ్చినప్పుడు ప్రారంభంలో కాస్త ఈ పండితులు చెప్పే 2 ముక్కలు కూడా విని తరించండి. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా వ్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాందశ్రుతిఝరీ